మొదటివాడు కడపటి వాడు యూదా గోత్ర కొదమ సింహం
ప్రపంచంలో ఎన్ని భాషలున్నా అన్ని భాషల వారు ఒకే విధంగా పలికే ఒకే మాట ఏమిటి తెలుసా? అవును, హల్లెలూయా అనగా ప్రైజ్ ద లార్డ్, ప్రభును స్తుతించుడి. ఇది మన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ప్రభును స్తుతించడానికి పలికే మాట. ఈ మాట భూలోకానికి మాత్రమే పరిమితం కాదు, పరలోకంలో కూడా బహు తరచుగా చెప్తుంటారట. ఏ సందర్భాల్లో చెప్తున్నారో, ఎందుకు చెప్తున్నారో ప్రకటన 19:7 వర్తమానంలో విందాం.
సోదరీ సోదరులారా, మీ బైబిళ్ళు తెరిచి చూడండి. మన వాక్య పాఠ్య భాగం ప్రకటన గ్రంథం 19:1-7 వరకు చదువుకుందాము. అటు తరువాత బహుజనముల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు పలకటం నేను విన్నాను. ప్రభువును స్తుతించండి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లుతాయి. ఆయన తీర్పులు సత్యములు న్యాయములు. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాడు. మరి రెండోసారి వారు అన్నారు, ప్రభువును స్తుతించండి, ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేస్తున్నది. అప్పుడు ఆ 24 పెద్దలు 4 జీవులు సాగిలపడి ఆమేన్, ప్రభువును స్తుతించండి అని చెబుతూ సింహాసనాసీనుడైన దేవునికి నమస్కారం చేశారు. మరియు ఒక స్వరము సింహాసనము వద్ద నుండి వచ్చింది అన్నది, మన దేవుని దాసులారా, ఆయనకు భయపడేవారలారా, కొద్దివారేమీ గొప్పవారేమీ, మీరందరూ ఆయనను స్తుతించండి. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దము, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుములను పోలిన ఒక స్వరము చెప్పగా విన్నాను, సర్వాధికారి మన ప్రభువు అయిన దేవుడు ఏలుతున్నాడు, ఆయనను స్తుతించండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరుద్దాము. ప్రియ సోదరీ సోదరులారా, గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి ఆహ్వానం. ఈ అధ్యాయంలో ఇదే కేంద్రాకర్షణ. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఇది ఆనందకరమైన శుభవేళ. ఈ సన్నివేశం ఎంతో ఆసక్తిదాయకమైనది. యేసుక్రీస్తు తన వధువు సంఘ సమేతంగా వస్తాడు, లోకానికి తీర్పు తీరుస్తాడు. ఇంతవరకు బబులోను నాశనమైపోయిందని విన్నాము. మృగరాజ్యానికి బబులోను రాజధాని, ముఖ్య పట్టణం. అది మహాశ్రమల కాలం. ఆ తరువాతి దృశ్యమిది, గొర్రెపిల్ల వివాహం. చీకటి నుండి వెలుగులోకి సన్నివేశం మారింది. తీర్పుకాలం గతించింది. ఇది ఆశీర్వాదాల సమయం. విషాద దృశ్యం అయిపోయింది. ఇది ఆనంద దృశ్యం, యేసు ప్రభు రెండో రాకడ. మహాశ్రమల నుండి 1000 పరిపాలనలోకి వారధిని ఇప్పుడు ప్రకటన గ్రంథంలో మనము దాటబోతున్నాము. 19:1 ఎన్నో గొప్ప సంఘటనలు జరుగుతాయని ప్రవచనం చెబుతోంది. గొర్రెపిల్ల వివాహం, ఆ తరువాత ఆయన ఈ భూమిపైకి రావటం, ఈ రెండూ అతి ప్రాముఖ్యమైన సంఘటనలు. ఈ రెండూ ఒకదాని వెంట ఒకటి సంభవిస్తాయి. హల్లెలూయా నినాదాలతో ఈ అధ్యాయం ఆరంభమవుతుంది. నరకం కనపడేటప్పటికీ హల్లెలూయా నినాదాలు ఆగిపోతాయి. ఈ అధ్యాయంలో 2 విందులు పేర్కొనబడ్డాయి. 1 గొర్రెపిల్ల వివాహపు విందు, 2 యుద్ధంలో హతులైన వారి శవాలను పక్షులు కడుపార పీక్కు తిన్నాయి. ఆ పక్షులకు ఇది పెద్ద విందు. ఆర్మగెద్దోను యుద్ధంలో మిగిలిన పీనుగు పెంట గ్రద్దలకు, ఆకాశ పక్షులకు పెద్ద విందు. ఈ అధ్యాయంలో 4 హల్లెలూయా నినాదాలు వినపడుతున్నాయి. ప్రభువును స్తుతించండి అంటే హల్లెలూయా. రక్షణ మహిమ ప్రభావములు ఆయనవే. పరలోక సమూహమంతా ఒక్కుమ్మడిగా ఏకకంఠంతో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అటు తరువాత అనే మాటతో ఈ అధ్యాయం మొదలవుతుంది. సంఘం ఎత్తబడిన తరువాత ఈ విధంగా ఒకదాని తరువాత ఒకటి పలు విధాలుగా సంఘటనలు జరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమం మనం గమనించాలి. ఇక్కడ అటు తరువాత అంటే మహాశ్రమల తరువాత అని అర్థం. అటు తరువాత ప్రభువు రాకడ, ప్రభువు రాజ్య సంస్థాపనార్థమై ఈ భూమిపైకి వస్తాడు. మహాశ్రమల కాలాన్ని అంతటితో ఆపివేయగలవాడు ఆయనే. బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరమొకటి పలికింది. పరలోకంలో ఈ స్వరం హల్లెలూయా నినాదం, దేవుణ్ణి స్తుతించండి. ప్రకటన గ్రంథం 5-7 అధ్యాయాలలో స్తుతి జరిగింది. 24 పెద్దలు, సంఘము, అసంఖ్యాకులైన దూతలు, కెరూబులు, సెరాపులు దేవుణ్ణి స్తుతించాయి. హల్లెలూయా నినాద ప్రకంపనాలతో పరలోకం ప్రతిధ్వనించింది. అందరూ ఏకీభవించి దేవుణ్ణి స్తుతించారు. ఇప్పుడు మహాశ్రమల కాలపు భక్తులెందరో వచ్చి చేరారు. మరీ పెద్ద సమూహమైంది. వారందరూ గానప్రతిగానాలు చేస్తున్నారు. పాత నిబంధనలోని హల్లెలూయా స్తుతి నినాదం కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో మహాగంభీరంగా ధ్వనిస్తోంది. ఈ అధ్యాయములోని మొదటి 6 వచనాలలో హల్లెలూయా 4 పలకబడింది. ప్రకటన గ్రంథంలో మాత్రమే హల్లెలూయా స్తుతిగానం విజయసూచకమై మహాధ్వనితో వెలువడుతుంది. పాత నిబంధన గ్రంథంలో హల్లెలూయా స్తుతి కీర్తనల గ్రంథంలో ఎక్కువగా వినబడింది. హల్లెలూయా అంటే దేవుణ్ణి స్తుతించండి అని అర్థం. 146 కీర్తన మొదలుకొని 150 కీర్తన వరకు ఎన్నోసార్లు హల్లెలూయా స్తుతి నినాదం వినబడింది. 150 కీర్తనైతే అంతా స్తుతే, హల్లెలూయామయం. 150 కీర్తనంతా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 19 అధ్యాయం ఆరంభంలో హల్లెలూయా వినపడుతోందంటే ఇది ఎంతో సమంజసం, సందర్భోచితం, అర్థవంతం, ఉత్సాహభరితం. మహాశ్రమలు గతించాయి. యేసు వచ్చేస్తున్నాడు. సంఘవధువును యేసు పెండ్లాడబోతున్నాడు. ఇది శుభవేళ. హల్లెలూయా. ప్రియ సోదరీ సోదరులారా, హల్లెలూయా స్తుతిగానాలు మన హృదయపు అట్టడుగు నుండి పెళ్ళుబికి రావాలి. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని మనం ఎదురుచూస్తున్నాము. ఈ ప్రవచనం నెరవేర్పు ఎంత ఉత్సాహకరమో మన మనస్సులు ఊహించలేవు. 104 కీర్తన 35 వచనం అంటోంది, పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక, భక్తిహీనులు ఇక ఉండకపోదురుగాక. నా ప్రాణమా, యహోవాను సన్నుతించు, యహోవాను స్తుతించండి, హల్లెలూయా. ఇది జయధ్వానం, విజయ నినాదం. ఆయన తీర్పరిగా రాబోతున్నాడు. హల్లెలూయా. దుష్టులు, వారి దుష్టత్వము అంతా గతం, హతం. రక్షణ అనుభూతికి అది మహాపరాకాష్ఠ. రోమాపత్రిక 8:18-23 వచనం వరకు పౌలు ఇదే మాట అంటున్నాడు. మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుతున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తీరిచూస్తూ కనిపెడుతున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వాతంత్ర్యము పొందుతాను అనే నిరీక్షణ గలదై, స్వేచ్ఛగా కాక దానిని లోబరచిన వాని మూలముగా వ్యర్థపరచబడింది. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నదని ఎరుగుదుము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములనొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెడుతూ మనలో మనము మూలుగుతున్నాము. మనము కనిపెట్టే ఆ రోజు రాబోతోంది. పాపదాస్యము నుండి సృష్టికి విడుదల కలిగే రోజది. ఇప్పుడు ఈ సృష్టి కానుపు నొప్పులు పడుతూ మూలుగుతోంది. సముద్ర ఘోష వినండి, అది ప్రసవ వేదన మూలుగు. పర్వతాల మీదికి వెళ్ళి హోరు గాలి శబ్దం వినండి, అది సృష్టి యొక్క కానుపు నొప్పుల భాష. రాబోయే ఆ విమోచన దినము కోసమై యావత్తు సృష్టి ప్రసవ వేదన పడుతూ కాన్పు దినము కోసమై ఎదురుచూస్తోంది. మనం ఆత్మలో మూలుగుతున్నాము, ఈ శరీరాలు మూలుగుతున్నాయి. ఈ మూలుగు ఒకనొక రోజు హల్లెలూయా స్తుతిగానంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. ఈ అంశాన్నే అపొస్తలుడైన పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఆయన తీర్పులు సత్యములు న్యాయములు. గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చాడు. తన దాసుల రక్తాన్ని బట్టి ఆయన దానికి ప్రతిదండన చేశాడు. రెండోసారి వారు ప్రభువును స్తుతించండి, హల్లెలూయా అన్నారు. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేస్తున్నది. 24 పెద్దలు 4 జీవులు సాగిలపడ్డారు. ఆమేన్. ప్రభువును స్తుతించండి, హల్లెలూయా అన్నారు. సింహాసనాసీనుడైన దేవునికి వారందరూ నమస్కారం చేశారు. పరలోకమంతా ఒకటై అంటోంది, దేవుని తీర్పులు సత్యము న్యాయము. మనం కూడా అదే మాట అనాలి, అనగలగాలి. మహావేశ్యకు దేవుడు తీర్పు తీర్చాడు. దేవుని తీర్పు ఎంతో న్యాయసమ్మతం. దేవుని మాటే నిత్యం సత్యం. మత విషయకమైన బబులోనును నాశనం చేసిందెవరు? అంత్యక్రీస్తు భూరాజులు కలిసి భ్రష్ట సంఘమును వేశ్యను నాశనం చేశారు. గాని ఇక్కడ ఆ వేశ్యకు తీర్పు తీర్చింది దేవుడే అని చెప్పబడింది. అసలు సంగతేమిటంటే, దేవుడు వాడుకునే సాధనాలు పలువిధాలు. తన చిత్తము నెరవేర్పునకు ఆయన సైతానును కూడా వాడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పరలోకమంతా ఒకటై అంటోంది, దేవా నీ తీర్పులు సత్యములు న్యాయములు. భ్రష్ట సంఘము నాశనం కావటంలో అంత్యక్రీస్తే దేవుడు అనుమతించిన సాధనం కావడం విశేషం. దేవుని బిడ్డలకు ఈ భ్రష్ట సంఘం హతమార్చినందుకు దానికి తగిన శిక్ష ప్రాప్తించిందని దేవుణ్ణి స్తుతిస్తోంది. పరలోకములో ఉన్న సంఘము దేవునికి హల్లెలూయా చెబుతోంది. 2 దేవునికి స్తోత్రం అని చెబుతోంది. ఈ లోకంలో భ్రష్ట సంఘం ఉన్నంతవరకు పరలోకంలో గొర్రెపిల్ల వివాహం జరగదు. అందుకే వేశ్య తొలగించబడింది. సంఘ విరోధి అయిన వేశ్య ఈ లోకం నుంచి తొలగించబడటంతో పరలోకంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ప్రకటించబడింది. మహాశ్రమల మధ్యకాలంలో గొర్రెపిల్ల వివాహోత్సవం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని దాసుల రక్తానికి దేవుడు ప్రతీకార చర్య తీసుకున్నాడు. దేవుని తీర్పు ఎంతో న్యాయం, ఎంతో సత్యం. విశ్వాసులు ప్రతీకారం చెయ్యరు, వారికి కక్ష సాధింపు మనస్సుండదు. రోమాపత్రిక 12:19 అంటోంది, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయండి. పగ తీర్చటం నా పని, నేనే ప్రతిఫలమిస్తాను అని ప్రభువు చెబుతున్నాడు. మన పక్షాన ప్రతీకారం చేయడానికి దేవుడున్నాడు. దెబ్బకు ఎదురు దెబ్బ తీసే ప్రయత్నం విశ్వాసులు చేయకూడదు. అలా చేస్తే విశ్వాసం అపజయం పాలవుతుంది. విశ్వాసమంటే విజయం. పాత స్వభావం పైకి రాకూడదు, దాన్ని జయించాలి. పగతీర్చుకొనటం దేవుని పని. భ్రష్ట సంఘానికి తగిన శిక్ష దేవుడే విధిస్తాడు. 24 పెద్దలు మొట్టమొదటిసారి హల్లెలూయా బృందగానం చేశారు. 24 పెద్దలు సంఘానికి ప్రతినిధులు. ఈ పెద్దలు ఇక మీదట కనపడరు. సంఘవధువు తన ప్రియుణ్ణి కలుసుకోవడానికి వెళ్ళింది. సంఘము లోకములో నుండి పిలువబడింది, ఎక్లీషియా. ఈ లోకములో ఉండగా మనము సంఘం, పిలువబడిన వారము. ఈ లోకము నుండి ఎత్తబడిన తరువాత సంఘం కాదు, ఆమె యేసు యొక్క పెండ్లి కుమార్తె. సర్వాధికారి మన ప్రభువు అయిన మన దేవుడు ఏలుతున్నాడు. ఆయనను స్తుతించండి, హల్లెలూయా. అది గొప్ప జనసమూహపు శబ్దము, విస్తార జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దం. దేవుని సింహాసనము నుండి ఈ స్వరం వినిపించింది. సమస్తము ప్రభువు తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. ఆయన సింహాసనాసీనుడు, సర్వాధికారి. ఈ హల్లెలూయా బృందగానం దేవుని వాక్యమంతటిలో అతి మనోజ్ఞమైనది. ఇది దావీదీయ నిబంధన వైపు చూపుతున్నది. 2 సమూయేలు 7:16 నీ మట్టుకు నీ సంతానము, నీ రాజ్యము నిత్యము స్థిరమవుతాయి, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడుతుంది అనగా దావీదు వంశికుడు దావీదు సింహాసనముపై నుండి శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయనే యేసుక్రీస్తు. అయితే యేసుక్రీస్తు ఈ భూమిపైకి దిగిరాకముందు ఆయన వివాహ మహోత్సవం. ఆయన సంఘమంటే మనమే. పెంతెకోస్తు నుండి సంఘం ఎత్తబడే వరకు ఈ సంఘం ఇక్కడ ఉంది. తరువాత పైకి ఎత్తబడినప్పుడు ఆమెకు గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తుతో వివాహం జరుగుతుంది. పెండ్లి పరలోకంలో జరుగుతుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు పెళ్లి ప్రసంగానికి ముందు ఆత్మపూర్ణులై ఉండండి అన్నాడు. భార్యాభర్తలిద్దరూ ఆత్మపూర్ణులై ఉంటేనే వివాహ ప్రేమ అంటే ఏమిటో బోధపడుతుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25-27 పౌలు చేసిన పెళ్లి ప్రసంగం. పురుషులారా, మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనా ముడత అయినా అట్టిది మరేదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. క్రీస్తుకు ఆయన ప్రియ సంఘమునకు ఉన్న సంబంధం ఎలాంటిదో గుర్తించండి. వివాహములో పరిశుద్ధత ఉండాలి. మన పరిశుద్ధత క్రీస్తే. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకున్నది. కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరుద్దాము. సంఘములో పాత నిబంధన భక్తులు లేరు, వారు వేరు. బాప్తిస్మకుడైన యోహాను అన్నాడు, నేను పెండ్లి కుమార్తెను కాను, పెండ్లి కుమారుని స్నేహితుణ్ణి. గొర్రెపిల్ల వివాహోత్సవంలో మరో ఘట్టాన్ని వచ్చే పాఠంలో చూతాము. అందాక సెలవు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికి తోడై ఉండునుగాక. ఆమేన్.
ఇదే ప్రకటన గ్రంథ భవితవ్యము.